ఓం శాంతి. మురళీ డేట్ 10/6/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శివ్ బాబా మరియు బ్రహ్మా బాబా వీరి ఇరువురి మతము ప్రసిద్ధమైనది. మీరు ఈ ఇద్దరి మతంపై నడుస్తూ మీ కళ్యాణం చేసుకోవాలి. ప్రశ్న నెంబర్ 1, ట్రస్టీ ఎవరు ఎలా? జవాబు, శివ్ బాబా నెంబర్ 1 ట్రస్టీ. వారిలో ఏ మాత్రము ఆసక్తి లేదు. భక్తి మార్గంలో కూడా మీరు వారి కోసం దాన పుణ్యాలు ఏవైతే చేస్తారో అవన్నీ ఇన్షోర్ అవుతాయి. వాటి ఫలం మరు జన్మలో లభిస్తుంది. ఇప్పుడు కూడా ఎవరైతే బాబా కోసం తమ సర్వస్వాన్ని ఇన్షోర్ చేస్తారో దానికి పూర్తి ప్రతిఫలాన్ని బాబా ఇస్తారు. ఎందుకంటే నేను స్వయం సుఖాన్ని అనుభవించను కదా, మరి నేను మీ నుండి తీసుకొని ఏం చేస్తాను అని బాబా అంటారు. పాట ప్రతిజ్ఞ చేసి మీ ముందుకి వచ్చాను. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. ఎవరైతే బాబాకు చెందిన వారిగా అవుతారో వారిని పిల్లలు అని పిలవటం జరుగుతుంది. ఇది అంతిమ మరజీవ జన్మ అని బాబా అర్థం చేయించారు. జీవిస్తూనే బాబాకు చెందిన వారిగా అవ్వాలి. శ్రీమతం ప్రసిద్ధమైనది అని పిల్లలకు తెలుసు. శ్రీమత్ భగవాను వాచ అని అంటారు. గీతలో కృష్ణుడు పేరు వ్రాశారు, కాని నిజానికి చెప్పింది శివ్ బాబానే. వారి తర్వాత బ్రహ్మ, ఆ తర్వాత కృష్ణుడు. కృష్ణుడు చెప్పేదానిని శ్రీమతము అని అనరు. మన తండ్రి శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. పతిత పావన అని కృష్ణుణ్ణి కాని రాధను కాని అనరు. వారు దైవీ గుణాలు కలిగిన మానవులు. మనుషులను పతిత పావనులు అని అనటానికి వీల్లేదు. సత్యీగంలో పతిత పావన రా అని పిలవరు. పతితులను పావనులుగా చేసేది ఒక్క బాబానే. వారి శ్రీమతంపై మీరు నడుస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మ మతం ప్రసిద్ధమైనది. అలాగే శ్రీమతం కూడా ప్రసిద్ధమైనది. కాని అందులో ఒక పొరపాటు చేశారు. తండ్రికి బదులుగా కృష్ణుడు పేరుని వ్రాసేశారు. సర్వధర్మాల వారికి తండ్రి ఒక్కరే. కృష్ణుడిని అందరూ తండ్రిగా అంగీకరించరు. క్రైస్తవులు క్రీస్తుని తండ్రిగా భావిస్తారే కాని కృష్ణుణ్ణి కాదు. ఎందుకంటే క్రైస్తవులు క్రీస్తు ముఖ వంశావళి. శివ్ బాబా వచ్చి మిమ్మల్ని తన వారిగా చేసుకుంటారు. మీ శిరస్సును అరచేతిలో పెట్టి బాబాకు చెందిన వారిగా అయ్యారా అని బాబా ప్రశ్నిస్తారు. వారి ఆజ్ఞ అనుసారంగా నడుచుకోవలసి ఉంటుంది. మీరు బాబాకి మీ మతాన్ని ఇవ్వవలసిన అవసరం లేదు. వారు స్వయం మతము అంటే సలహానిస్తారు. వారికి అందరూ పిల్లలే. శివ్ బాబా చాలా ప్రసిద్ధమైన వారు. వారు ఏ సలహాను ఇచ్చినా ఏది చేసినా అది యథార్థమే. నువ్వు ఇది చెయ్యి అని బ్రహ్మకి కూడా వారు సలహానిస్తారు. మీ సంబంధం శివ్ బాబాతో ఉంది. ఎవరి అవగుణాలని చూడకూడదు, శ్రీమత్తంపై నడవాలి. శివ్ బాబా నిరాకారుడు, ఇది వారి ఇల్లు కాదు. మీరు ఇక్కడ మీ ఇంట్లో ఉన్నారు, మళ్లీ స్వర్గంలోకి వెళ్లి అక్కడ మీ ఇంట్లో ఉంటారు. నేనక్కడ ఉండను అని శివ్ బాబా అంటారు. నేను కేవలం కొద్ది సమయం కోసం ఇప్పుడు వస్తాను. మీరు సత్యమైన ఆత్మిక సాల్వేషన్ ఆర్మీ. పరమ ఆత్మ అయిన తండ్రి ఆజ్ఞనిస్తున్నారు. వారు ఖచ్చితంగా కల్ప పూర్వం వలె ఇస్తున్నారు. కల్ప కల్పం ఏ ఆజ్ఞనైతే వారిస్తారో అదే ఇప్పుడు ఇస్తారు. రాత్రింబవళ్ళు గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు. కొత్త వాళ్లు ఎవరు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. కొందరు 35-40 సంవత్సరాలు ఇక్కడ ఉన్న ఈ గంభీరమైన విషయాలను అర్థం చేసుకోని వారు చాలా మంది ఉన్నారు. రోజు కొత్త విషయాలను వినిపిస్తూ ఉంటారు. కరాచీలో ఉన్నప్పటి నుండి మురళి వస్తుంది. ప్రారంభంలో బాబా మురళిని వినిపించేవారు కాదు. రాత్రి 2 గంటలకు లేచి 10-15 పేజీలు వ్రాసేవారు. బాబా వ్రాయించేవారు. మళ్లీ వాటి కాపీలు తయారయ్యేవి. భక్తి మార్గంలో శాస్త్రాలు మొదలైన వాటి కాగితాలను జాగ్రత్త చేస్తారు. దిన ప్రతిదినము పుస్తకాలు తయారవుతూ ఉంటాయి. ఎంత పెద్ద బయోగ్రఫీని తయారు చేస్తూ ఉంటారు. వారు చదివి దాచుకుంటూ ఉంటారు. మీరు మురళి చదివి పారేస్తారు. కాని నిజానికి ఈ వాక్యాలను శాశ్వతంగా దాచుకోవాలి. కాని మీరు అలా చెయ్యరు, ఎందుకంటే ఇవన్నీ వినాశనమైపోతాయి అని మీకు తెలుసు. చిత్రాలు మొదలైనవి ఏవైతే మీరు తయారు చేస్తారో అవన్నీ కొద్ది సమయం కోసం మాత్రమే. ఇవన్నీ వెళ్ళిపోతాయి, మళ్లీ అక్కడ శాస్త్రాలు ఉండవు, చిత్రాలు మొదలైనవేవీ ఉండవు. ఇప్పుడేదైతే నడుస్తుందో అదంతా కల్పం తర్వాత కూడా జరుగుతుంది. శాస్త్రాలు మొదలైనవన్నీ మళ్లీ ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతాయి. గ్రంథం కూడా ప్రారంభంలో చాలా చిన్నగా చేతితో వ్రాసి ఉండేది. ఇప్పుడు పెద్దగా తయారు చేశారు. దిన ప్రతిదినం పెద్దగా చేస్తూ ఉంటారు. శివ్ బాబా జీవన గాథను ఎంతగా వ్రాయాలి? పరంపిత పరమాత్మ జీవిత కథ గురించి మాకు తెలుసు అని పిల్లలైన మీరంటారు. తాను భక్తి మార్గంలో ఏం చేస్తారో బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో కూడా నేను ఇన్సూరెన్స్ చేస్తాను. ఈశ్వరార్థం మనుషులు దాన పుణ్యాలు చేస్తారు కదా, ఇతడు ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేసి ఉంటాడు. కావుననే ఈశ్వరుడు ఇతడికి పెద్ద ఇంట్లో జన్మనిచ్చాడు అని అంటారు. భక్తి మార్గంలో ఎంతో మంది ధర్మాత్మలుంటారు. ఈశ్వరార్థం, శ్రీకృష్ణార్థం దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు. అప్పుడు నేను పిల్లలకు మరు జన్మలో అల్పకాలికంగా ఫలాన్నిస్తూ వచ్చాను అని బాబా అర్థం చేయిస్తారు. మంచి లేక చెడు ఫలం లభిస్తుంది కదా. ఎంత ఇన్సూరెన్స్ జరిగింది, ఎవరు ఎటువంటి కర్మలను చేస్తే దాని అనుసారంగా వారికి ఫలం లభిస్తుంది. మాయ తప్పుడు కర్మలు చేయిస్తుంది, దానివల్ల మీరు దుఃఖాన్ని పొందుతారు. ఇప్పుడు నేను మీతో ఎటువంటి కర్మలను చేయిస్తానంటే వాటి వల్ల మీకు ఎప్పుడూ దుఃఖం లభించదు, అలాగే మాయ కూడా అక్కడ ఉండదు. ఇక మిగిలింది పదవి. ఎవరెంత ఇన్సూరెన్స్ చేయించుకుంటే అంత పొందుతారు. శివ్ బాబా కూడా ట్రస్టీయే కదా, వారు నెంబర్ వన్ ట్రస్టీ. ఇతరులకు ఆసక్తి కలుగుతుంది. కొందరు ట్రస్టీలు ఇతరుల తిండినే పాడు చేసేస్తారు. బాబా ఎటువంటి ట్రస్టీయో చూడండి, ఇదంతా పిల్లల కోసమే అని బాబా అంటారు. మీ సంబంధమంతా శివ్ బాబాతోనే ఉంది. నేను నిజమైన ట్రస్టీని అని బాబా అంటారు. నేను స్వయం సుఖాన్ని అనుభవించను. పిల్లలకు మొత్తం రాజధానినంతా ఇస్తాను. లౌకిక తండ్రి అంతా తీసుకొని మిగిలింది పిల్లలకు వారసత్వ రూపంలో ఇస్తారు. కాని నేను స్వర్గంలో ఏమీ తీసుకోను, మీకే అంతా ఇచ్చేస్తాను. కావున మీ సంబంధమంతా శివ్ బాబాతోనే ఉన్నది. నేను కూడా పూర్తిగా ఇన్సూరెన్స్ చేసుకున్నాను అని ఈ బాబా అంటారు. తనువు, మనస్సు, ధనం సర్వస్వం బాబా సేవలో ఉన్నాయి. సింధీలో ఒక నానుడి ఉంది, ఎవరి చెయ్యైతే దాతగా ఉందో వారు మొట్టమొదట పూర్తిగా పొందుతారు. అన్ని బాబా వద్ద ఇన్సూరెన్స్ చేసుకోవాలి. రెండు పిరికిళ్ల బియ్యం వేస్తే మెహల్ లభించింది. ఇప్పుడు చూడండి, ఇల్లు తయారవుతుంది. ఒకరు ఒక రూపాయి పంపించారు. నా ఇటుక కూడా ఒకటి అందులో పడాలి అని భావించారు. నీకు అందరికన్నా మంచి భవనం లభిస్తుంది, ఎందుకంటే నీవు పేదవాడివి. నేను పేదల పాలిటీ పెన్నిదిని. పేదవారి ఒక్క రూపాయి ధనవంతుల 10,000తో సమానం. ఇరువురికి ఒకే పదవి లభిస్తుంది అని బాబా అతనికి వ్రాశారు. షావుకార్లు అతి కష్టం మీద వస్తారు. అందరికన్నా కన్యలు నిర్బంధనలు. మమ్మా చూడండి, నెంబర్ వన్లోకి వెళ్ళిపోయింది. తన వద్ద ఏమీ లేదు. పేద ఇంటికి చెందింది, అయినా మొదటి నెంబర్లోకి వెళ్ళిపోయింది. ఇతను తన సర్వస్వాన్ని ఇచ్చాడు, కాని మొదట లక్ష్మి, ఆ తర్వాత నారాయణుడు. ఇది ఎంత అద్భుతమైన ఆట. కావున ఎప్పుడూ ఏ విషయంలోనూ సంశయులుగా అవ్వకూడదు. బాబ్ దాదా ఏమన్నా తక్కువ, ఇతడిలో కూడా కొద్దిగా కూడా సంశయం రాకూడదు. చాలా మధురంగా కూడా అవ్వాలి. అడుగడుగులోనూ శ్రీమత్తాన్ని తీసుకోవాలి, లేకపోతే మాయ చాలా నష్టపరుస్తుంది. పిల్లలకు ఎన్నో డైరెక్షన్లు ఇవ్వవలసి ఉంటుంది. పూర్తి సమాచారాన్ని వ్రాయండి అని బాబా అంటారు. బాబా ప్రతి విషయంలోనూ జాగ్రత్త పరుస్తారు. బాబాకు ఎంతో చింత ఉంటుంది. పిల్లలు పైకి ఎదగాలి అని భావిస్తారు. చదువుపై పూర్తి ధ్యాస కావాలి. మనం అతి మధురమైన గాడ్ ఫాదర్లీ స్టూడెంట్లం. భగవాను వాచ అని కూడా వ్రాసి ఉంది కదా, కాని కృష్ణుడు పేరు వ్రాసేశారు. కృష్ణుడు కూడా మనుష్యులందరికన్నా ఉన్నతోన్నతమైన వాడే కదా. అతను మొట్టమొదటి యువరాజు. కృష్ణుడు పేరునే వాడతారు, కాని నారాయణుడు పేరుని వాడరు. ఎందుకు? ఎందుకంటే కృష్ణుడు బాలుడు, చిన్నతనంలో పిల్లలు సతో ప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత బాల్యం నుండి యవ్వనంలోకి, ఆ తర్వాత వృద్ధావస్థలోకి వస్తారు. పిల్లల మహిమనే గానం చేస్తారు, ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారు. పిల్లలు బ్రహ్మ జ్ఞానుల వంటి వారు అని అంటారు, ఎందుకంటే పిల్లలతో పాపాలు ఏవీ జరగవు. కావున కృష్ణుడు కూడా చిన్న పిల్లవాడైన కారణంగా అతని పుట్టినరోజుని జరుపుకుంటారు. అయినా కృష్ణుడిని మరలా ద్వాపర యుగంలో చూపించారు. ఈ విషయాలన్నీ బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. బ్రాహ్మణులైన మీకు తప్ప ఈ ప్రపంచంలో ఇంకా ఎవరికీ ఈ విషయాలన్నీ తెలియవు. బ్రాహ్మణులు ఉత్తములు. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానం. సత్తీగల్లో ఈశ్వరీయ సంతానము అని అనరు. ఈశ్వరుడు ద్వారా తప్పకుండా స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. ఇది మీ అతి దుర్లభమైన అమూల్య జన్మ. అందరూ ఈ జన్మను పొందలేరు. ఈ డ్రామా ఈ విధంగా రచింపబడి ఉంది. కల్ప పూర్వం ఎవరైతే చదివారో వారు ఇప్పుడు చదువుతున్నారు. భగవంతుడు తప్పకుండా భగవతి భగవానులను సృష్టించారు, కాని వారిని భగవతి భగవానులు అని అనటానికి వీల్లేదు. ఎందుకంటే భగవంతుడు ఒక్కరే, ఆ మహిమ నిరాకారునిదే. సాకారునికి మహిమ జరగదు. ఈ లక్ష్మీనారాయణులను నిరాకారుడే ఈ విధంగా తయారు చేశారు. ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. రాజ్యస్థాపన జరిగింది. ఆ సమయంలో వినాశనం కూడా జరిగింది. బాబా తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు కదా. ఇప్పుడిది సంగమయుగం. శివ్ బాబా వస్తారు. అప్పుడే ఆట పూర్తవుతుంది. అప్పుడే కృష్ణుడి జన్మ జరుగుతుంది. మనుష్యుల పాపం తికమక పడిపోయారు. కావుననే బాబా వచ్చి అర్థం చేయిస్తారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సర్వశాస్త్రాల సారాన్ని తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీరు మాస్టర్ జ్ఞాన స్వరూపులుగా అయిపోయారు. ఇది ఆత్మ మహిమయే. జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు, దయాసాగరుడు మొదలైనవి తండ్రి మహిమలు. ఈ భారతదేశం అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం, కాని కృష్ణుడు పేరు వ్రాయటంతో మొత్తం మహిమంతా మాయమైపోయింది. లేకపోతే అందరూ శివుని మందిరంలో పుష్పాలు చల్లేవారు. ఎందుకంటే అందరి సద్గతి దాత వారు ఒక్కరే అని బాబా తెలియచేస్తున్నారు. అర్ధకల్పం మీరు ప్రారంభాన్ని అనుభవించి మీరు మళ్లీ కిందకు దిగుతారు. అందరూ సతో ప్రధానులుగా అవ్వవలసింది. పిల్లలైన మీకోసం కొత్త ప్రపంచ స్థాపనను చేస్తున్నాను అని బాబా తెలియచేస్తున్నారు. అందులోకి నేను రాను, అదంతా పిల్లలైన మీకోసమే. ఇది స్పష్టమైన విషయం. మనుషులు తమ కోసమే అన్నీ చేసుకుంటారు. మళ్లీ మేము నిష్కాములము అని అంటారు. కాని నిష్కామ కర్మ ఎవరూ చెయ్యలేరు. ప్రతి వస్తువుకి తప్పకుండా ఫలం లభిస్తుంది. నేను పిల్లలైన మీకు అవినాశి జ్ఞాన రత్నాలనిస్తాను. మీకోసమే ఈ వైకుంఠాన్ని తీసుకొచ్చాను. పిల్లలకు రాజ్య అధికారాన్ని మించిన రాజ్య అధికారాన్నిస్తాను. కావున వారు తీసుకునేందుకు విధంగా అర్హులుగా అవ్వాలి. స్వర్గాధిపతులుగా అవ్వాలి. అరచేతిలో వైకుంఠం లభిస్తుంది. క్షణంలో జీవన ముక్తి లెక్క క్షణంలో రాజ్య అధికారం లభిస్తుంది. దివ్య దృష్టి దాత శివ బాబానే. క్షణంలో వైకుంఠంలోకి తీసుకువెళతారు. ఇందులో ఈ బాబా చేతిలో తాళం చెవి ఏమీ లేదు. నేను పిల్లలైన మీకు రాజ్యాన్ని ఇస్తానే కాని నేను చెయ్యను అని బాబా తెలియచేస్తున్నారు. మళ్లీ ఎప్పుడైతే మీరు భక్తి మార్గంలోకి వెళతారో అప్పుడు మిమ్మల్ని దివ్య దృష్టి ద్వారా ఆనందింప చెయ్యవలసి ఉంటుంది. బాబా ఎంత చక్కగా అర్థం చేయిస్తున్నారు. ఇటువంటి తండ్రి కల్ప కల్పము కల్పపు సంగమ యుగంలో ఒకేసారి వస్తారు. ఇది రచింపబడుతున్న డ్రామా. ఇప్పుడు ఇందులో రచింపబడేదేమీ లేదు. ఏదైతే జరుగుతుందో అదంతా డ్రామాలో రచింపబడి ఉంది. దీనిని సాక్షిగా చూడండి. బాబా చాలా చక్కగా అర్థం చేయిస్తారు. పిల్లలు, నేను మీ ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్ని. నేను మీ ఒక్క పైసాని కూడా పోగొట్టను. గవ్వం నుండి మిమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేస్తాను. ఇదంతా ఇతని ద్వారా శివ బాబా చేస్తారు. చేయించేవారు శివ బాబానే. నిరాకారుడు నిరహంకారి వారే. గాడ్ ఫాదర్ ఎలా చదివిస్తున్నారో చూడండి. అలాగని చరణాలపై పడమని కాదు. తండ్రి వినమ్రుడైన సేవకుడు. ఎవరినైతే యజమానులుగా తయారు చేశామో వారు సుఖాలను అనుభవిస్తూ ఇప్పుడు దుఃఖీగా ఉన్నారు. సుఖం కూడా ఎంతగానో లభిస్తుంది. అనుభవిస్తూ ఇప్పుడు దుఃఖీగా ఉన్నారు. సుఖం కూడా ఎంతగానో లభిస్తుంది. ఇంతటి సుఖం ఇంకా ఏ ధర్మానికి లభించదు. ఇది కేవలం భారతవాసులకే. ఎందుకు? మరి ఇతరులు ఏం తప్పు చేశారు అని అనటానికి వీల్లేదు. ఎంతో లెక్క లెక్కలేనంత మంది మనుషులున్నారు. అందరూ అక్కడికి రాలేరు కదా. ఈ డ్రామా రచింపబడి ఉన్నది భారతదేశంలోనే ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. భగవంతుడొచ్చి సహజ రాజయోగాన్ని నేర్పించారు. నేను మరలా వచ్చాను అని బాబా అంటారు. మనం 84 జన్మల పాత్రను అభినయించి మరలా తిరిగి ఇంటికి వెళతామని మీకు కూడా తెలుసు. ఇది చాలా పాత శరీరంగా అయిపోయింది. సన్యాసులు ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అని అంటారు. ఇటువంటి స్థితిలో ఉండి శరీరాన్ని వదిలేస్తారు. కాని ఎవరూ బ్రహ్మంలో లీనమవ్వరు. అందులోనూ కొందరు చాలా చురుకుగా ఉంటారు. శాంతిగా కూర్చొని శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ వాయుమండలంలో 2-3 రోజులు శబ్దతో ఏర్పడుతుంది. ఈ పాత శరీరాన్ని వదిలి బాబా వద్దకెళతామని మీకు తెలుసు. బ్రహ్మము తండ్రి కాదు. పాపం ఇది సన్యాసుల భ్రమ. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఈ డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని సాక్షిగా చూడాలి. ఎందుకంటే ఇది రచింపబడింది మరియు రచింపబడుతున్నది. ఎప్పుడు ఏ విషయంలోనూ సంశయం కలగకూడదు. 2. బాబా ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్ కావున మీ తనువు మనస్సు ధనములను బాబా సేవలో సఫలం చేసుకుని మీ భవిష్యత్తుని తయారు చేసుకోవాలి. బాబాతో పూర్తి సంబంధాన్ని పెట్టుకోవాలి. పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. వరదానం మరజీవ స్థితి ద్వారా ధైర్యము మరియు ఉల్లాసముల అవినాశి ముద్రను వేసే ప్రాప్తి సంపన్న భవ. ఎవరైతే ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారి ప్రతి నడవడిక నయనాలు మరియు కదలికల ద్వారా ఉల్లాస ఉత్సాహాలు కనిపిస్తాయి. కాని ధైర్యము మరియు ఉల్లాసం యొక్క అవినాశి ముద్రను వేసేందుకు మీ గతం యొక్క లెక్క ఈశ్వరీయ మర్యాదలకు విరుద్ధమైన సంస్కారాలు సంకల్పాలు స్వభావాలు లెక్క కర్మలేవైతే ఉంటాయో వాటి నుండి మరజీవాగా అవ్వండి. ప్రతిజ్ఞ రూపీ స్విచ్ ను సెట్ చేసుకుని ప్రాక్టికల్లో ప్రతిజ్ఞ అనుసారంగా నడుస్తూ ఉండండి. ధైర్యంతో పాటు ఉల్లాసం కూడా ఉన్నట్లయితే ప్రాప్తి యొక్క ప్రకాశం దూరం నుండే కనిపిస్తూ ఉంటుంది. స్లోగన్ కోలాహలంలో లేక గొడవలలో డబుల్ లైట్ గా ఉండేవారే ధారణామూర్తులు. అవ్యక్త ప్రేరణ పాయింట్ సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. మీరు చేసే ప్రతి సంకల్పంలో మాట్లాడే ప్రతి మాటలో విశేషత ఉండాలి. సదా సరళ స్వభావం, సరళ వాక్కులు, సరళత సంపన్న కర్మలుండాలి. ఇటువంటి సరళ స్వరూపులుగా ఉండండి. సదా ఒక్కరి మత్తంపై ఉంటూ ఒక్కరితో సర్వ సంబంధాలు పెట్టుకొని ఒక్కరి నుండే సర్వ ప్రాప్తులను పొందుతూ ఇలా ఒక్కరి ద్వారా సదా ఏకరస స్థితిలో ఉంటూ సహజ అభ్యాసులుగా అవ్వండి. సదా సంతోషంగా ఉండండి. సంతోషమనే ఖజానాను పంచండి. సంతోషమనే అలను అందరిలో వ్యాపింప చెయ్యండి. ఇదే సత్యమైన సేవ. ఓం శాంతి.